జ్ఞానంలో ఒకరోజు శ్రవణ పుస్తకం యానాంలో ఒకరోజు. డియర్ నవీన్, మీకో శుభవార్త. మా కాకినాడలో ఉన్న ఓ సాహిత్య సంస్థ వారు మీకు జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు. మీతో పాటు ఇంకో నలుగురు కవులకు కూడా ఏవేవో పేర్లతో అవార్డులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం 20 ఫిబ్రవరి కాకినాడలోనే జరుగుతుంది. మీకు ఆ పురస్కారం కింద 20,000 రూపాయల నగదుతో పాటు శాలువా, సైటేషన్ లాంటివి కూడా ఉంటాయి. మీరు ఈ అవార్డును స్వీకరించడానికి అంగీకరిస్తున్నట్టుగా వాళ్ళకు తెలియజేయండి. క్రింద వారి అడ్రస్సు, ఇమెయిల్ ఇస్తున్నాను. మీరు 19 ఫిబ్రవరి కాకినాడ చేరేటట్టుగా ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకోండి. మీతో పాటు రమణారెడ్డి, గోపీనాథ్, శ్రీనివాస్ గౌడ్, మౌనశ్రీ లాంటి మన కవిమిత్రులు కూడా వస్తున్నారు. కాబట్టి మనం 2 రోజులు సరదాగా మంచి సాహిత్య వాతావరణంలో గడపొచ్చు. వీలైతే మనం అందరం కలిసి ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉండే యానాంకు కూడా వెళ్ళొద్దాం. యానాం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. 19 నాడు మనం కాకినాడలో కలుసుకుంటున్నామన్న నమ్మకంతో. యువర్స్, రామ్మోహన్. ఉత్తరం చదివి టీపాయ్ మీద పెట్టేశాను. ఇది చాలా హ్యాపీ న్యూసే, ఎందుకంటే రామ్మోహన్ నాకు అత్యంత ఆత్మీయుడు. ఆయన్ను కలుసుకోవడం, ఆయనతో కొన్ని క్షణాలు గడపడం నాకెంతో అత్యంత మధురంగా ఉంటుంది. అలాగే ఆ కవులు కూడా అందరూ యువకులే. వాళ్ళు కూడా చాలా మంచి కవితలే రాశారు. వాళ్ల కవితల్ని తను చదివాడు. వాళ్లంతా ఎప్పుడూ చాలా సరదాగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. నేను 19 నాడు కాకినాడ వెళ్లడానికి, 22 నాడు తిరిగి రావడానికి రిజర్వేషన్ కోసం ప్రయత్నించాను. ఆశ్చర్యంగా 19 నాడు వెళ్లడానికి రిజర్వేషన్ దొరకలేదు. కానీ 22 నాడు తిరిగి రావడానికి రిజర్వేషన్ దొరికింది. 19 నాడు ఎలాగైనా వెళ్ళొచ్చులే అనుకున్నాను. 19 నాడు ఉదయం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో విజయవాడ దాకా వచ్చాను. అక్కడి నుంచి రమేష్ అనే నా మిత్రుణ్ణి కాకినాడ దాకా వాడి కారులో డ్రాప్ చేయమన్నాను. నేను ఇంటర్సిటీలో విజయవాడలో దిగ్గానే రమేష్ వాడి కారుతో రెడీగా ఉన్నాడు. విజయవాడ ఐలాపూర్ హోటల్లో భోజనం చేసి కాకినాడ బయలుదేరాం. రమేష్తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం వల్ల ప్రయాణం సరదాగానే గడిచింది. ధవళేశ్వరం దాటాక గోదావరి 2గా చీల్తుందట. ఒక పాయను గౌతమి అని, ఒక పాయను వశిష్ఠ అని అంటారు. మేం గౌతమిని దాటుకుంటూ వెళ్ళాం. గోదావరి సముద్రంలో కలిసే ముందు 2 పాయలుగా చీల్తుందని తెలుసుగాని ఆ 2 పాయల్లో ఒక పాయను చూడడం ఇదే మొదటిసారి. గౌతమి నది మీద కట్టిన బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తుంటే హాయిగా ఉంది. మేం ప్రయాణం చేస్తున్న రోడ్డు చాలా బాగుంది. చెన్నై టు కోల్కత్తా హైవే అది. మేం సాయంత్రం 6 వరకు కాకినాడ చేరుకున్నాం. నాకు ఫలానా హోటల్లో బస ఏర్పాటు చేశామని రామ్మోహన్ చెప్పడం వల్ల ఆ హోటల్ని వెతుక్కుంటూ వెళ్ళి 6 గంటలో చేరుకున్నాం. తనకేదో అర్జెంటు పని ఉందని చెప్పి రమేష్ నన్ను హోటల్లో దింపి వెళ్ళిపోయాడు. రామ్మోహన్ నన్ను చూడగానే వెల్కమ్ టు కాకినాడ అంటూ గట్టిగా కౌగులించుకున్నాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇద్దరం కలిసి ఆ హోటల్లోనే భోజనం చేశాం. ఇంట్లో తన శ్రీమతి ఒక్కతే ఉందని, మనం రేపు ఉదయం 9 గంటలకు కలుద్దామని చెప్పి రామ్మోహన్ వెళ్ళిపోయాడు. రేపటి మీటింగును గురించి, ఆ రాబోయే కౌలను గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. బాగా అలసిపోయి ఉన్నానేమో, త్వరగానే నిద్రపట్టేసింది. 7 గంటలకల్లా లేచి స్నానపానాదులు ముగించుకుని బ్రేక్ఫాస్ట్ కూడా చేశాక, నవలా చక్రవర్తికివే మా వందనాలు అంటూ ఆ 4 కవులు వచ్చేశారు. ఆ 4లో రమణారెడ్డి మరీ సౌమ్యుడు. శత్రువును కూడా ప్రేమించగలిగినవాడు. ఆయనలాగానే ఆయన కవిత్వం కూడా చాలా సౌమ్యంగా, శాంతంగా, సుందరంగా ఉంటుంది. మౌనశ్రీ చాలా ఆవేశపరుడు. మంచిని చూసినా, చెడును చూసినా వెంటనే స్పందిస్తాడు. చెడును సంహరించి మంచిని పెంచాలంటాడు. ఆయన కవిత్వం నిండా ఈ సందేశమే ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్కు తన వృత్తంటే చాలా ఇష్టం. గీత కార్మికులను గూర్చి, వాళ్ల కథల్ని, వ్యధలని గూర్చి చక్కని కవిత్వం రాశాడు. గోపీనాథ్కు స్త్రీల సమస్యల మీద రాయడం చాలా ఇష్టం. 1920లలోనే స్త్రీలను గూర్చి రాసిన చలమంటే చాలా ఇష్టం. గోపీనాథ్కు కూడా కళ్ళుగీత కార్మికులన్నా, కళ్ళన్నా చాలా ఇష్టం. ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? ప్రయాణం బాగా సాగిందా? కొత్తగా ఏం రాయబోతున్నారు? ట్రైన్లో ఒక్కరే ప్రయాణం చేశారు కదా, ఒక కొత్త కథకో, ఒక కొత్త నవలకో బీజం పడుంటుంది అన్నాడు రమణారెడ్డి. ఏ వ్యక్తితోనైనా 1 గంటసేపు మాట్లాడితే చాలు, అతన్ని గురించి నేను కథ రాయగలను అని సోమర్శెట్మం అన్నాడని మీరే ఒకసారి చెప్పారు. ట్రైన్లో మీకు ఎవరైనా అలాంటి వ్యక్తి దొరికాడా అన్నాడు మౌనశ్రీ. మీరు రాసిన ఆ చైతన్య స్రవంతి నవలుంది చూశారు, అదో ప్రవాహం. దాన్ని నేను 5-6 సార్లు చదివాను. చదవడం అంటే ఏమిటనుకున్నారు? నన్ను నేను చదువుకోవడమే. అంత తాదాత్మ్యాన్ని నేను మరే ఇతర రచనలోనూ పొందలేదు అన్నాడు రమణారెడ్డి. మీరిన్ని నవలలు రాశారు కదా, మా కళ్ళుగీత కార్మికుల గురించి ఎప్పుడైనా రాశారా అని అడిగాడు శ్రీనివాస్ గౌడ్. నేను రాయలేదు అన్నాను. వాళ్ల కథలన్నీ నేను చెప్తాను, మీరు రాయాలి అన్నాడు గోపీనాథ్. అలాగే అన్నాను. ఒకసారి మా గోపి వాళ్ల ఊరికెళ్ళాం మ్యామ్. ఏం చేశాడో తెలుసా? మేం చూస్తుండగానే తాడి చెట్టెక్కి ప్యూర్ కళ్ళు దించి మాకు తాగించాడు. ఆ కళ్ళు మీదకు ఏ జానీవాకర్ బ్లూబెల్ పనికొస్తుందండి అన్నాడు మౌనిశ్రీ. అందరం నవ్వుకోవడం, ఒకరిని మించి ఒకరు ఏదో ఒక విశేషాన్ని చెప్పడం, ప్రతి మాటకు నవ్వే. ఈలోగా మాలో రామ్మోహన్ కూడా చేరాడు. రామ్మోహన్కు జోక్స్ అంటే చాలా ఇష్టం. ఒక జోక్ చెప్పి ఆయన నవ్వుతాడు. ఆ నవ్వును వర్ణించడం చాలా కష్టం. అంత కేర్ఫ్రీగా నవ్వడం అందరికీ చేతకాదనిపిస్తుంది. అలా నవ్వుతున్న రామ్మోహన్ను చూడడం ఒక అద్భుత అనుభవం. అందరూ రెడీ అయ్యారా? మీటింగ్ టైం అవుతోంది. ఎవరన్నా రెడీ కాకపోతే రెడీ కావాలి, టైం ఎక్కువ లేదు అన్నాడు రామ్మోహన్. ఇంతకు ఈ మీటింగును ఎవరు నిర్వహిస్తున్నారు? ఒకటేసారి ఇంతమందికి ఇన్ని అవార్డులు ఇస్తున్నారంటే గ్రేటే అన్నాడు రమణారెడ్డి. ఇక్కడ గట్టు మహేష్ బాబు అని ఒక పెద్ద వ్యాపారస్తుడున్నాడు. అతనికి సాహిత్యం గురించి ఏమీ తెలియదు, కానీ ఎందుకో నేనంటే చాలా ఇష్టం. తను పెద్దగా చదువుకోలేదు, కానీ కోట్లు సంపాదించాడు. ఆయన భార్య బాగా చదువుకున్నది. ఆమెకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఒకసారి నాకు ఆమె ఓ కవి సమ్మేళనంలో పరిచయమైంది. ఓ కవిత కూడా చదివింది. నేను ఆ కవిత చాలా బాగుందని చెప్పాను. ఆమె నా 2 కవితా సంకలనాన్ని చదివిందట. నా ఇన్స్పిరేషన్తోటే ఆమెకు కవిత్వం రాయాలన్న కోరిక కలిగిందట. నేనోసారి వాళ్ళ క్లాస్ షాప్కు వెళ్ళినప్పుడు ఆమెతో కాసేపు మాట్లాడే అవకాశం కలిగింది. సాహిత్యం కోసం నాకేదన్నా చెయ్యాలని ఉందండి అందామె. ఏం చెయ్యాలనుంది అని అడిగాను. మేము ట్రస్ట్ నెలకొల్పి దాని ద్వారా ప్రతి సంవత్సరం మంచి కవిత్వం రాసే కొందరు కవులకు సన్మానం చెయ్యాలని ఉంది అందామె. చెయ్యండి, బావుంటుంది అన్నాను. ఎలా చెయ్యాలో, ఎవరిని సన్మానించాలో అవన్నీ మీరే నిర్ణయించండి అంది. కవులకే కాకుండా నవలలు రాసేవాళ్లల్లో కూడా ఒక సీనియర్ నవలాకారుడికి ఒక మంచి క్యాష్ అవార్డు ఇద్దాం. అది కూడా ఎవరికిస్తే బావుంటుందో మీరే నిర్ణయించండి అంది. అలా అంటూనే నేను కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక యూనివర్సిటీ స్టూడెంట్ను గూర్చిన నవల చదివానండి. అద్భుతం. ఆ రచయిత ఎవరో గుర్తులేదు. ఆయనకి అవార్డు ఇస్తే బావుంటుందనిపించింది అందామె. చాలా మంచి ఐడియా. ఆ నవల రాసిన రచయిత నా ఫ్రెండే. అదొక్కటే కాదు, ఆయన ఇంకా చాలా నవలలు రాశాడు. ఆ 20,000 క్యాష్ అవార్డు ఆయనకిద్దాం. 4 కవులకు 20,000 రూపాయలిచ్చి గ్రాండ్ సన్మానం చేద్దాం అన్నాను. చాలా బాగుంది రామ్మోహన్ గారు, అన్ని ఏర్పాట్లు మీరే చేయండి. మొత్తం ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, దాన్ని నేను మా ఆయనతో చెప్పి ఇప్పిస్తాను అందామే. ఆమె అంతగా చెప్పడంతో ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను నా నెత్తిమీద వేసుకున్నాను. సాహిత్య స్రవంతి అని మాకిక్కడ ఒక సంస్థ ఉంది. దాని తరఫున మహేష్ బాబు సాహితీ ట్రస్ట్, ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. 4 కవులు చప్పట్లు కొట్టారు. ఇక సభాస్థలికి వెళ్దాం పదండి అంటూ అక్కడికి చాలా దగ్గరలోనే ఉన్న సభాస్థలికి తీసుకెళ్లాడు. సభను ఒక సినిమా థియేటర్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి ఆ ఊరికి చెందిన ఒక మంత్రిగారట. మంత్రిగారు వస్తున్నారంటే జనం బాగానే వచ్చారు. థియేటర్ నిండిపోయింది. అందరూ ఊహించినట్టే మంత్రిగారు చాలా లేటుగానే వచ్చారు. కరెక్ట్ టైంకి వచ్చిన జనం ఎంత బోరైనా మంత్రిగారు వచ్చేదాకా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. 10:30 ప్రారంభం కావలసిన మీటింగ్ 12:30 ప్రారంభమైంది. మంత్రిగారే చాలాసేపు మాట్లాడారు. దాంట్లో సాహిత్య విషయాలేమీ లేవు. మంత్రిగా తనెన్ని గొప్ప పనులు చేశాడో చెప్పాడు. మొత్తం మీద సభ ముగిసేటప్పటికీ 3:30 అయింది. మేం దిగిన హోటల్కి వచ్చి భోజనాలు చేశాం. అందరం నేను దిగిన రూమ్ నెంబర్ 22 చేరుకున్నాం. రేపటి ప్రోగ్రాం చెప్పండి అన్నాడు రమణారెడ్డి రామ్మోహన్ ఉద్దేశించి. రేపు మనమందరం యానాం వెళ్లాలని డిసైడ్ అయ్యింది కదా, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి 10 అందరం బస్సులో యానాం వెళ్దాం. అక్కడ రాజుగారని ఓ గొప్ప కవి ఉన్నాడు, ఆయనే మనకు స్వాగతం ఇస్తాడు. రేపు మనకు వాళ్ళింట్లోనే భోజనం అన్నాడు రామ్మోహన్. ఏం భోజనం, అంతా డ్రైయేనా, ఏమన్నా వెట్టు ఉంటుందా అని అడిగాడు గోపీనాథ్. యానాంలో లిక్కర్స్ ట్యాక్స్ ఫ్రీగా దొరుకుతాయట కదా, నాకైతే స్కాచ్ విస్కీని ఫుల్గా తాగేసి పక్కనే ఉన్న గోదావరి మీద షికార్లు కొట్టాలని ఉంది అన్నాడు గోపీనాథ్. అన్నీ చెయ్యొచ్చు. రేపు 2 రాజుగారు మనకు లంచ్ ఇస్తారు, అప్పటి వరకు మీరు ఫ్రీ. గోదావరి మీద షికార్లు కూడా కొట్టొచ్చు అన్నాడు రామ్మోహన్. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ మర్నాడు అంటే 21 నాడు ఉదయం 9:00 అందరం కాకినాడ బస్ స్టేషన్ చేరుకుని యానాం వెళ్లే బస్ ఎక్కేశాం. యానాం కాకినాడకు 30 దూరంలో ఉంటుంది. 1 ప్రయాణం. యానాం చాలా చిన్న టౌనే. అక్కడుండే వాళ్లంతా తెలుగువాళ్లే. కానీ ఆశ్చర్యంగా అది తూర్పుగోదావరి జిల్లాలో భాగం కాదు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఒకటైన పుదుచ్చేరి రాష్ట్రంలో ఒక భాగం. ఒకప్పుడు ఈ యానాంను ఫ్రెంచి వాళ్లు పాలించారట. పుదుచ్చేరి, డామన్, డయ్యు, యానాం ఈ 4 చాలా కాలం వరకు ఫ్రెంచి వాళ్ల చేతుల్లోనే ఉండేవట. ఫ్రెంచ్ వాళ్లు వెళ్లిపోయాక ఈ 3-4 చిన్న టౌన్స్ని కలిపి పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి పేరుతో ఒక కేంద్రపాలిత రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. చాలా ఆశ్చర్యంగా ఈ 4 టౌన్స్ ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. పుదుచ్చేరిలో భాగమైన యానాం పుదుచ్చేరికి చాలా దూరంలో, అది తూర్పున బంగాళాఖాతం పక్కనుంటే ఇది పడమరన గోదావరి పక్కన ఉంటుంది. కేంద్రపాలిత రాష్ట్రం కావడం వల్లనే కావచ్చు ఇక్కడ లిక్కర్స్ ట్యాక్స్ లేకుండా లభిస్తాయి. అందువల్ల ఇక్కడికి కాకినాడ లాంటి సిటీలోంచి చాలామంది కేవలం తాగితందనాలు ఆడడానికే వస్తుంటారు. ధవళేశ్వరం దాటాక గోదావరి రెండుగా చీలిపోతుంది. అలా చీలిపోయిన ఒక పాయను గౌతమి అంటారు. ఆ గౌతమి యానాం పక్కనుంటే ప్రవహించి 14 కిలోమీటర్ల తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. యానాం పక్కనే ఈ గౌతమి ప్రవహించడం వల్ల ఈ టౌన్కు ఒక అద్భుతమైన అందం వచ్చింది. ఈ గౌతమి పక్కనే ఒక అందమైన బీచ్ను తయారు చేశారు. ఈ బీచ్లో కూర్చుంటే సముద్రం ఒడ్డున కూర్చున్న అనుభవం కలుగుతుంది. బీచ్లు సాధారణంగా సముద్రం ఒడ్డున ఉంటాయి కదా, కానీ ఇక్కడ యానాంలో గౌతమి పక్కన ఒక అందమైన బీచ్ను తయారు చేశారు. మేమందరం సరిగ్గా 10 గంటలకల్లా యానాంలో దిగాం. మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి అన్న చర్చ ప్రారంభమైంది. మొట్టమొదలు బీచ్కే అన్నాడు రమణారెడ్డి. కాదు కాదు, మొట్టమొదలు ఇక్కడ ఓ హోటల్లో రూమ్ తీసుకుని స్కాచ్ సిప్ చేస్తూ మనం ఇటీవల రాసిన కథల్ని ఒకరికొకరం వినిపించుకోవాలి అన్నాడు గోపీనాథ్. ఆ కార్యక్రమం తర్వాత మొదలైతే మనం బీచ్కి వెళదాం అన్నాడు మౌనశ్రీ. రాత్రి బీచ్ బాగుంటుంది కానీ ఇప్పుడేం బీచ్ అండి బాబు అన్నాడు శ్రీనివాస్. బీచ్కెళ్తే బోట్ షికా చేయొచ్చు, మొదటే డ్రింక్స్ పెట్టుకుంటే అది ఎక్కువైపోయి బీచ్కి వెళ్లే స్థితిలో ఉంటామో లేదో, అందువల్ల మొదట బీచ్కే వెళ్దాం అన్నాడు రమణారెడ్డి. ఈ విషయంలో ఫైనల్ జడ్జిమెంట్ మన రచయిత గారిదే అన్నాడు రమణారెడ్డి. మొదలు బీచ్కే వెళ్దాం పదండి అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. మీరు బీచ్కెళ్ళండి, నేను ఈలోగా రాజుగారిని కలిసి మన లంచ్ గురించి ఏర్పాట్లు చూస్తాను అన్నాడు రామ్మోహన్. బీచ్ మీరు చూడరా అన్నాను. నేను చాలాసార్లు చూశాను, మన కౌలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొదలు ఈ బీచ్ కార్యక్రమం ముగించుకుని రండి, తర్వాత రాజుగారింట్లో కవి సమ్మేళనం పెడదాం అన్నాడు రామ్మోహన్. మేం బీచ్కెళ్లే రోడ్డు తీసుకున్నాం. రోడ్డు చాలా విశాలంగా ఉంది. రెండు వైపులా ఉన్న బిల్డింగ్స్లో ఫ్రెంచ్ వాళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 1/2 కిలోమీటర్ నడవగానే గౌతమి నది కనిపించింది. 2 పెద్ద ఏనుగుల విగ్రహాలు. ఆ ఏనుగులు వాటి తొండాలతో ఒక పెద్ద శివలింగం మీద గోదావరి నీళ్లను కుమ్మరిస్తున్నాయి. ఆ అద్భుత దృశ్యాన్ని కాసేపు చూశాం. యానాం పక్కన ప్రవహిస్తున్నది గోదావరి పాయ అన్నారు. పాయలాగా లేదు, చాలా విశాలంగా ఉంది. గోదావరి నీళ్లు కూడా చాలా శుభ్రంగా కనిపించాయి. బీచ్ చాలా అందంగా ఉంది. బీచ్ పక్కనుండి నడుచుకుంటూ పోతే పెద్ద రాజీవ్గాంధీ విగ్రహం కనిపించింది. ఇంకొంచెం దూరం వెళితే ఒక కొండను సృష్టించి దానిమీద జీసస్ క్రైస్ట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని చూసి కిందకు దిగి ఎక్కడైనా బోర్డ్స్ కనిపిస్తాయేమోనని చూశాం. కొంచెం దూరం నుండి 2 బోర్డ్స్ వస్తూ కనిపించాయి. అవి ఒడ్డుకు చేరగానే మనకు అవకాశం వస్తుంది అన్నాడు రమణారెడ్డి. కిందకు దిగి నది పక్కనే ఉన్న ఇసుకలో అడుగుపెట్టాం. అక్కడక్కడా జనం కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలను అమర్చారు. ఒక సీట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళలాగా కనిపించారు. చాలా చూడముచ్చటైన జంట అన్నాను. అవును సార్, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచదర్లాగా, జగదేక వీరుడు అతిలోక సుందరులాగా కనిపిస్తున్నారు అన్నాడు గోపీనాథ్. మనమిప్పుడిక్కడికొచ్చి చాలా మంచి పని చేశాం, లేకపోతే ఇంత అపురూపమైన జంటం చూసేవాళ్లం కాదు అన్నాడు రమణారెడ్డి. నాకైతే వాళ్ళని చూస్తుంటే గుండె గొంతుకులోన కొట్లాడుతుంది. కూకుండనీదురా కూసింతసేపు అనిపిస్తోంది. ఏదో చెప్పాలన్న భావం గుండె లోపల నుంచి తన్నుకు వస్తోంది అన్నాడు శ్రీనివాస్. మీరంతా కవులు, వాళ్ళని చూస్తుంటే మీలోంచి కవిత్వం తన్నుకు రావడంలో ఆశ్చర్యం లేదు. నిజంగా ఆ అమ్మాయి కవితా కన్యలానే ఉంది. ఆమె కళ్ళను చూడండి, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నట్టుగా లేవు అన్నాను. సార్, మీకే అలా ఉంటే మా సంగతి ఏం చెప్పమంటారు? చూడండి, ఆ అమ్మాయి గోదావరి కేసు చూస్తుంటే ఏటి నురుగల కేసు ఏటి చూసేవే అని అడగాలనిపిస్తోంది అన్నాడు మౌనశ్రీ. నువ్వలా అడిగితే ఆమె ఏమని జవాబు చెప్తుందో చెప్పనా? మా ఓడి మనసిట్టే మరుగుతాదమ్మా అంటుంది అన్నాడు రమణారెడ్డి. ఇంకెవరని లోకమెప్పుడైనా కదిపితే ఎలుగునీడల కేసు ఏలు చూపిస్తా అన్నాడట నాయుడు బావ. ఈ అమ్మాయి ఎవరిని అడిగితే సరిగ్గా ఆ వెలుగునీడల సమాధానమే చెప్పాలనిపిస్తోంది అన్నాడు మౌనశ్రీ. కాస్త నెమ్మదిగా మాట్లాడండి, మనం తన గురించే మాట్లాడుకుంటున్నామంటే ఆమె హర్ట్ అవుతుంది, బావుండదు అన్నాను. అలా అంటే ఎలా సార్? అంత అద్భుత సౌందర్యరాశిని గురించి మాట్లాడుకోకపోతే ఎలా? కోమలి గురించి దయానిధి అన్నట్టు ఆమె ఒక సౌమ్యవాద సౌందర్య సంస్థ. హిమాలయాలను గురించి, నయాగరాను గురించి, తాజ్మహల్ను గురించి మాట్లాడుకోవద్దు అంటే ఎలా అన్నాడు మౌనశ్రీ. చివరకు మిగిలేదిని మొత్తం అవపాసన పట్టేసినట్టున్నావే అన్నాను. మొత్తానికి మేం తమ గురించే మాట్లాడుకుంటున్నామని ఆ జంటకు తెలిసినట్టుంది. వాళ్లు మావైపే చూడసాగారు. ఈలోగా ఈ రెండు మరబోట్లు మేం కూర్చున్న ఓటు దగ్గరికే వచ్చాయి. మేం వెంటనే ఆ బోట్ల దగ్గరకు వెళ్ళాం. ఆ జంట కూడా ఆ బోట్ల దగ్గరికే వచ్చింది. గోదావరంతా ఒకసారి తిప్పుతారా అంటూ అడిగాడు రమణారెడ్డి. 2 గంటలు తిప్పుతాం, తలకు 50 రూపాయలు. ఒక బోటులో 6 గురికంటే ఎక్కువ మంది కూర్చోవడానికి వీల్లేదు అన్నాడు మొదలొచ్చిన బోటు డ్రైవర్. మేం 5 గురం అన్నాడు గోపీనాథ్. ఇంకొకరు కావాలి అన్నాడు బోటువాడు. మేం కూడా వస్తాం, 7 గురిని తీసుకెళ్తావా అందా అమ్మాయి. వద్దులే రమ్య, మనం ఆ 2వ బోటులో వెళ్దాంలే అన్నాడు రమ్య ఫ్రెండ్ లేక భర్త. ఏం పర్వాలేదు, ఒక్కరే కదా ఎక్కువ, ఏమయ్యా బోటుబాబు, ఒక్కరెక్కువ ఉంటే పర్వాలేదు కదా అన్నాడు గోపీనాథ్. ఒక్కరే కదా, పర్వాలేదు రండి అన్నాడు బోటుబాబు. దగ్గర్లో ఎవరూ కనపడ్డం లేదు. 2వ బోటు నిండడానికి ఎంత టైం పడుతుందో, మనం దీంట్లోనే వెళ్దాం రండి, వీళ్లంతా కవుల్లా కనిపిస్తున్నారు, చాలా మంచి కంపెనీయే అందా అమ్మాయి. అందరం బోట్లోకి చేరాం. అవును, మేం కవులమని మీరెలా గుర్తించారు అన్నాడు రమణారెడ్డి. మీ సంభాషణ అంతా వింటున్నాం కదా, గుండె గొంతుకులోన కొట్లాడుతాది అన్న మాట వినగానే మీరు తప్పనిసరిగా కవులే అనుకున్నాను. లేకపోతే గుండెలు గొంతుకల్లోన కొట్లాడడం ఎవరికి జరుగుతుంది మీలాంటి కవులకు తప్ప అందా అమ్మాయి. అందరం గొల్లును నవ్వాం. మీకు కవిత్వం అంటే చాలా ఇష్టమా అన్నాడు రమణారెడ్డి. చాలా ఇష్టం, చచ్చేంత ఇష్టం. శ్రీశ్రీని, కృష్ణశాస్త్రిని, ఎంకి పాటల్ని కంటతా పట్టేసింది. ఎప్పుడు వాళ్ల పాటలే పాడుతూ నన్ను చంపేస్తుంటుంది అన్నాడు ఆ అబ్బాయి. నోరు మూసుకో రాజేష్, కవిత్వంతో నిన్ను బతికిస్తాను, చంపేను. ఎవరినైనా సరే కవిత్వం బతికిస్తుంది కానీ చంపేయదు. ఇవాళ మనమే మాత్రం జీవిస్తున్నామంటే కవిత్వం వలనే అందా అమ్మాయి. మా 4 కవులు చప్పట్లు కొట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం, చాలా బాగా చెప్పారు అన్నాడు రమణారెడ్డి. నన్ను మేడం అనద్దు, రమ్య అనండి చాలు అంది రమ్య. ఇంతకు మీరంతా కవులే అన్న నా ఊహ కరెక్టేనా అంది రమ్య. 100% కరెక్ట్. నీళ్లకు బదులు కవిత్వం తాకి బతుకుతున్న వాళ్ళం. మా శరీరంలోని అణువణువులో కవిత్వం ఉంది అన్నాడు మౌనశ్రీ. మిమ్మల్ని చూడగానే మీరు తప్పకుండా సాహిత్య జీవులు అయ్యుంటారు అనుకున్నాను. ఈ కారణం చేతనే మిమ్మల్ని విషయం అడగాలని ఉంది. అడగండి మేడం. సారీ రమ్య, నిస్సందేహంగా అడగండి అన్నాడు గోపీనాథ్. మీరు రాసిన కవితల్ని కొన్ని వినిపిస్తారా అంది రమ్య. ఓ తప్పకుండా మేడం. సారీ రమ్య, ముందు మా రమణారెడ్డి వినిపిస్తాడు. రమణ, కమాన్, నీది ఓ కవిత వినిపించాలి అన్నాడు మౌనశ్రీ. నా కవితా సంకలనం దగ్గర్లేదుగా అన్నాడు రమణారెడ్డి. పర్వాలేదు, నీకు నోటికి గుర్తున్నది చదువు, రమ్యను డిసప్పాయింట్ చేయొద్దు అన్నాడు గోపీనాథ్. అయితే వినండి. ఆమె గుర్తొస్తే కళ్లల్లో ప్రేమ బాష్పాలు, ఆమె వ్యక్తిత్వం హిమాలయ శిఖరం, ఆమె మాట్లాడిన ప్రతి మాట అనురాగాల పూల మాట, ఆమె నడక నా కనులకు గొప్ప వేడుక, ఆమె సంస్కారం ఎత్తైన గుడిగోపురం, ఆమె చదువుల తల్లి, మమతల కల్పవల్లి, ప్రేమంటే ఆమెకు ప్రాణం, నా హృదయంలో లేదు ఆమెకు మరణం. రమణారెడ్డి చివరి చరణం ముగించగానే అందరూ చప్పట్లు కొట్టారు. ప్రేమంటే ఆమెకు ప్రాణం, నా హృదయంలో లేదు ఆమెకు మరణం అని రిపీట్ చేశాడు గోపీనాథ్. చాలా బాగుందండి అంది రమ్య. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ తన కవితను వినిపించాలి అన్నాడు మౌనశ్రీ. శ్రీనివాస్ గౌడ్ చదవడం మొదలెట్టాడు. వృత్తమవుతూ ఆవృత్తమవుతూ పరిభ్రమిస్తుంటాను, రెక్కలిరిగి నీ మనఃకాంతిలో నువ్వే నా చెప్పు. నువ్వున్నప్పుడు ఆ క్షణికాల్ని దాచుకోవడానికి, నువ్వు లేనప్పుడు ఆ యుగాల్ని భరించే శక్తినవ్వడానికి హృదయమంతటినీ ఒకే ఒక్క వీడలేని చూపులో ఇమ్మర్చటమెలాగో. ప్రతి ఎడబాటులో చూడు, నువ్వు నడిచే దారిలో పువ్వులన్నీ పలకరిస్తాయి నా నిట్టూర్పు హృదయాలతో అంటూ ముగించాడు శ్రీనివాస్ గౌడ్. నువ్వు నడిచే దారిలో పువ్వులన్నీ పలకరిస్తాయి అంటూ రిపీట్ చేశాడు గోపీనాథ్. అందరూ చప్పట్లు కొట్టారు. నౌ ఇట్స్ మౌనశ్రీ టర్న్ అన్నాడు రమణారెడ్డి. ఓకే, నాకు గుర్తున్నంత వరకు చదువుతాను అంటూ మౌనశ్రీ మొదలెట్టాడు. ఒక అపరిచిత రాగం హృదయ తంత్రుల మీద పారాడుతూ కరుడుగట్టిన శరీర శిఖరం కింద చలిమంటలు వేసి నవ్వుతోంది. నులువెచ్చని హాయిలో రగిలిన జ్వాల దావాణలమవుతుంటే దేహం పొరల్లోంచి శ్వేతనాదాలు జలజలా జారిపడుతున్నాయి. ఆ రాగం జలధారల సవ్వడుల్లో లీనమవుతూ పక్షిలాగా మారి చెట్టుకొమ్మలమీద వాలి రెప్పలార్చుకుంటోంది. గ్రేట్, చాలా బాగుంది అన్నాడు రమణారెడ్డి. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు. ఈరోజు మీ అందరి కవితల్ని ఇంత మంచి వాతావరణంలో ఈ బోట్లో షికార్లలోనా వినడం మా అదృష్టం అంది రమ్య. ఇప్పుడు గోపీనాథ్ తన కవితను వినిపిస్తాడు అన్నాడు శ్రీనివాస్. నేను పెద్ద కవిని కాదండి, అయినా మీరడిగారు కాబట్టి ఏదో నాకు తోచింది చదువుతాను, నవ్వొద్దు అన్నాడు గోపీనాథ్. పెద్ద కవివి కాకున్నా చిన్న కవివే కదా, మనందరం చిన్న కవులమే. కమాన్ గోపి, చదివేసేయ్ అన్నాడు రమణారెడ్డి. గోపీనాథ్ చదవడం మొదలెట్టాడు. అలౌకిక స్వప్నాలు నెమలిపించాలే విచ్చుకుంటాయి. మనసు నిండా మంచు గులాబీలు పూస్తాయి. రెక్కలు తొడుక్కున్న నిశ్శబ్దం సుడిగాలిలా ఎగిరిపోతుంది. కలం నిండా అలజడి గీతాలు ధ్వనిస్తాయి. మౌనం కన్నీటి బొట్లు రాలుస్తుంది. భాష విషాదగీతమై రవళిస్తుంది. ఒక నవ్వు వాయిదా పడుతుంది. తెరలు తొలగని లోపల ఒక హృదయం కాలిపోతుంది. మౌనం కన్నీటి బొట్లు రాలుస్తుంది. భాష విషాదగీతమై రవళిస్తుంది అంటూ రమణారెడ్డి బావుంది బావుంది అంటూ చప్పట్లు కొట్టగానే అందరూ చప్పట్లు కొట్టారు. మీ కవితలు విన్న తర్వాత నాకు రచయిత గుర్తొచ్చాడు. మీ కవితల్లాగే ఆయన నవలలు మన గుండెల్లో పలుకుతాయి. ఆ రచయిత మీకు తెలుసా అంది రమ్య. ఎవరా రచయిత అని అడిగాడు మౌనశ్రీ. నవీన్. ఆ రచయిత మీకు తెలుసా? నవీనంటే నవలలో రాసే నవీనేనా అన్నాడు మౌనశ్రీ. అవునండి, ఆయన రాసిన సౌజన్య, దాగుడుమూతలు, మౌనరాగాలు, మనోరణ్యం లాంటి నవలలంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను అంది రమ్య. ఆయన ఇక్కడే అంటూ చెప్పబోయాడు మౌనశ్రీ. ఇప్పుడే చెప్పద్దు అన్నట్టుగా సైగ చేశాడు రమణారెడ్డి. మీకు మీ అభిమాన నవలాకారుడు నవీన్ను చూపిస్తే మాకేమిస్తారు అన్నాడు రమణారెడ్డి. నవీన్ గారిని నాకు చూపిస్తారా? ఇది కళా నిజమా అంది రమ్య. మీరు నిజంగానే నవీన్ గారిని ఆమెకు చూపిస్తే ఆమె ఇప్పుడే ఇక్కడే గుండాకి మూర్చబోతుంది. అంత ఆనందాన్ని, అంత ఉద్విగ్నతను ఆమె భరించలేదు అన్నాడు రాజేష్. అలాంటిదేమీ జరగదు, చెప్పండి ప్లీజ్, మీకు ఆయన తెలుసా? నవీన్ గారి గురించి చెప్పండి అంది రమ్య చాలా ఉత్సాహంగా. చెప్పడం కాదు, ఆయన్ని మీకు చూపిస్తాం, మాకేమిస్తారో చెప్పండి అన్నాడు రమణారెడ్డి. చూపిస్తారా నవీన్ గారిని? ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ చూపిస్తారా? ఓ మై గాడ్, ఇంతసేపు నా మొద్దుబుర్ర పనిచేయలేదు. మీరే నవీన్ గారు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి వీరిని ఇదివరకు ఎక్కడ చూశానా అని స్ట్రగుల్ అవుతున్నాను. మీరే 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 నవీన్ గారు, మీరే అంది రమ్య బోల్డ్. ఎగ్జైట్ అయిపోయి నా రెండు చేతుల్ని పట్టుకుని, నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. చాలా అద్భుత దృశ్యం ఇది, ఒక అభిమాని తన అభిమాన రచయితను ఇలా అనూహ్యంగా కలుసుకోవడం. నా కన్నుల్ని నేను నమ్మలేకపోతున్నాను. వెంటనే ఈ దృశ్యాన్ని వర్ణిస్తూ ఓ పొయం రాయాలనిపిస్తోంది అన్నాడు మౌనశ్రీ. మేం మా ఊర్లోంచి పారిపోయి సరాసరి ఈ యానాంకు రావడంతో మా జన్మ ధన్యమైపోయింది సార్. మిమ్మల్ని ఇలా చూడడం ఏ పూర్వజన్మ సుకృతమో అనిపిస్తుంది అంది రమ్య. కూల్డౌన్ రమ్య, కొన్ని సంఘటనలు ఇలా జరుగుతాయి. యాదృచ్ఛికత అంటారు దీన్నే. ఏ కథలోనో సినిమాలోనో చూపిస్తే కవి కల్పన అని తీసిపారేస్తాం. కొన్నిసార్లు ఇలాంటివి నిజంగా జరుగుతాయి. నాకు కూడా ఇలా అనుకోకుండా నీలాంటి నా నవలల్లో జీవించిన పాఠకురాలను చూడడం చాలా హాయిగా ఉంది అన్నాను. మీరు రాసిన నవలల్లో నిజంగా జీవించాను సార్. దాగుడు మూతలులో చివర్లో వాళ్లు విడిపోతున్నప్పుడు సముద్రం పక్కకు వెళుతున్నావు, ఓ నీటి చుక్కలాంటి నేను గుర్తుంటానా అంటాడు విక్రమ్. అతను ఆ మాట అనగానే నా గుండెకు గండిపడినట్లు కన్నీటి ప్రవాహం అంటుంది చైతన్య. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఒక్క చైతన్య గుండే కాదు, పాఠకులందరి గుండెలకు గండిపడుతుంది. సౌజన్య నవలలో నా గుండెల మీద ఎప్పుడూ ఆరని కుంపటని పెట్టేసి అతడు వెళ్లిపోయాడు అంటుంది సౌజన్య. కళ్లకు నీళ్లొస్తాయి. అలాగే మౌనరాగాలులో ఎప్పుడూ సైగల పాటలు పాడే రవికాంత్. మనల్ని అనుక్షణం వెంటాడే పాత్రలు. ఆ పాత్రలు, ఆ దృశ్యాలు మనసును పిండేస్తాయి సార్. ఇంతకు ముందు మీరెవరో గుండె గొంతుకలోనూ కొట్లాడుతాది, కూకుంటా నీదూరా కూసింతసేపు అని పాడారు చూడండి. మీ నవలలు చదువుతుంటే ఎన్నోసార్లు నా గుండె గొంతుకులోనూ కొట్లాడిందో, కూసింతసేపు కూడా కూర్చోనీయలేదు. నిజంగా మనసును పిండేస్తాయి సార్ అంది రమ్య. మా కవులందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి నేను రాసిన ఒక్కొక్క నవలను గూర్చి చెబుతుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టు తోచింది. గోదావరి మీద బోటు నీళ్లను చీల్చుకుంటూ వేగంగా వెళ్లిపోతున్నది. పాలపుంతలో నక్షత్రాలు కదిలిపోతున్నట్టుగా, సరిగ్గా నా మూడుకు తగ్గట్టుగా ఆ బోటు వెళుతున్నట్లు అనిపించింది. మా కవులు కూడా నేను రాసిన ఆ అమ్మాయి చెబుతున్న నవలన్నింటినీ చదివి ఉండరు. మా కళ్ళు తెరిపించావు రమ్య, ఈ నవలన్నీ మేం చదవనేలేదు. కానీ ప్రామిస్, ఇప్పుడు చదువుతాం అన్నాడు రమణారెడ్డి. కాసేపు అందరం నిశ్శబ్దంగా మారిపోయాం. అవును, ఇంతకుముందు మేం మా ఊరు నుండి పారిపోయి యానాం వచ్చామన్నావు, ఏమైంది రమ్య అన్నాను. అదో పెద్ద కథ సార్, ప్రాణాలతో బతికొచ్చినందుకు మీరు మమ్మల్ని అభినందించాలి అంది రమ్య. రమ్య కళ్ళల్లో నీళ్లు. రమ్య, మీరు మాకు అత్యంత ఆత్మీయులైపోయారు. మీరేదో పెద్ద సమస్యలో ఉన్నట్టున్నారు, ఏమిటో చెప్పు రమ్య అన్నాను. ఏముంది సార్? ఇవాళ రేపు మీరు వింటున్నారు కదా, ఆనర్ కిల్లింగ్స్ అని. మాది అలాంటి కథే సార్. మాది కొంచెం ఉన్నత కులం, రాజేష్ది తక్కువ కులం. మేం ప్రేమించుకున్నాం. హైదరాబాద్లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ చదువుకుంటున్నప్పుడే మేం ప్రేమలో పడ్డాం సార్. నిజానికి నేనే అతనికి ముందు ప్రపోజ్ చేశాను. అతడు భయపడుతూనే ఉన్నాడు. మా నాన్నగారు బాగా ఉన్నవాడే, పెద్ద రాజకీయ నాయకుడు, ఊరికి సర్పంచ్. నువ్వు ఆ దళిత కుటుంబానికి చెందిన వాడిని ప్రేమిస్తే నా పరువేం కావాలి అంటూ నన్ను నిలదీశాడు. కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి మా ఇంట్లో బంధించాడు. చాలా క్రూరుడు సార్. రాజేష్నేమో ఒక కారు యాక్సిడెంట్ అని నమ్మించి చంపించే ప్రయత్నం చేశాడు. వెంట్రుక వాసిలో రాజేష్కు ఆ యాక్సిడెంట్ తప్పింది. లేకపోతే కళ్ళు మూసి తెరిచేలోగా ఆయన శరీరం నుజ్జునుజ్జైపోయేది. మా నాన్న ఇంట్లో లేని టైంలో మా అమ్మ నన్ను విడిపించి మా మేనమావ దగ్గరకు వెళ్లమని పంపించింది. నేను మా మేనమావ ఇంటికి వెళ్లలేదు. హైదరాబాద్లో వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో ప్రొటెక్షన్ తీసుకుంటున్న రాజేష్ దగ్గరికి వెళ్లాను. రాజేష్ ఫ్రెండ్కు కాకినాడలో ఓ దగ్గర ఫ్రెండ్ ఉన్నాడని ఆయన దగ్గరకు వెళ్లమని సూచించాడు. అక్కడైతే సేఫ్గా ఉంటారన్నారు. అలా మేమిద్దరం కాకినాడకొచ్చాం. నిన్ననే కాకినాడ పోలీస్ స్టేషన్లో మా పెళ్లి జరిగింది. మిమ్మల్ని హనీమూన్కు ఏ ఊటీకో కాశ్మీర్కో పంపలేను. ఇక్కడికి దగ్గరలో ఉండే యానాంకు వెళ్లి వారం రోజులు ఉండిరండి అంటూ రాజేష్ ఫ్రెండ్ మమ్మల్ని ఈ యానాం పంపించి మిమ్మల్ని ఇలా కలుసుకునే మహత్తర అవకాశాన్ని కల్పించాడు అంది రమ్య. మై గాడ్, మీ వెనక ఇంత కథ ఉందా అన్నాను. మీకు చాలా క్లుప్తంగా చెప్పాను సార్. మీకు నవల రాయడానికి కావలసినంత మ్యాటర్ ఉంది. అంత వివరంగా చెప్తే మీ కవులు బోరవుతారని మా పెద్ద కథను ఈ చిన్న కథగా చేసి చెప్పాను అంది రమ్య. మీ సమస్య తీరినట్టేనా? ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు రమ్య. యానాంలో ఎన్ని రోజులుంటారు? ఇక్కడుంటే మీరు క్షేమంగా ఉంటారా అన్నాను. క్షేమంగా ఉంటామనే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఓ 10 రోజులు ఇక్కడ ఉందామనే వచ్చాం. కానీ మా సర్పంచ్ గారు ఊరుకుంటాడా? మా కోసం వెతికిస్తూనే ఉంటాడు. ఆయన అహం అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సో కాల్డ్ ఆనర్ చాలా దెబ్బతిన్నది కదా, మా కోసం వెతికిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన ఒకరిని కాదు మమ్మల్ని ఇద్దరిని ఈ లోకంలోంచి పంపించాలనే చూస్తున్నాడు అంది రమ్య. ఈ యానాల్లో కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు. మీ జోలికెవరూ రాకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయిస్తాను, ఓకేనా అన్నాను. మీరు మాకు కనిపించడంతోటే మా జన్మ ధన్యమైంది. మీరేం చేసినా మాకు ఓకేనే అంది రమ్య. బోటు షికారు ముగించుకుని రాగానే మేం రాజుగారింటికి వెళ్ళాం. మాతో పాటు వాళ్ళిద్దరినీ కూడా రాజుగారింటికి తీసుకెళ్లాం. రాజుగారికి వాళ్ళని పరిచయం చేసి వాళ్ల కథంతా చెప్పాను. రాజుగారు వెంటనే యానాంలో ఉండే ఆయనకు తెలిసిన పెద్ద పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేశాడు. విషయమంతా చెప్పాడు. ఆ పోలీస్ ఆఫీసర్ రమ్యను రాజేష్ను తన దగ్గరకు పంపించమన్నాడు. రమ్య రాజేష్లు మాతో పాటే భోజనం చేశాక వాళ్లను రాజుగారు ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పంపించాడు. వాళ్ళిద్దరి కథ విన్నాక మా అందరి హృదయాలు బరువెక్కాయి. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి సో కాల్డ్ ఆనర్ కిల్లింగ్స్ అనేవి జరుగుతున్నాయంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ రాత్రి రాజుగారింట్లో మరోసారి కవి సమ్మేళనం జరిగింది. రాత్రి 11:00 రాజుగారింట్లో భోజనం చేసి అందరం మళ్లీ కాకినాడ చేరుకుని మేం దిగిన హోటల్కి వెళ్లి పడుకున్నాం. ఆ మర్నాడు అందరూ ఎవరు చేరవలసిన చోటికి వాళ్ళు బయలుదేరాం. అలా ఆ యానాం యాత్ర నా హృదయ ఫలకం మీద ఒక అపూర్వమైన శాశ్వతమైన ముద్రను ముద్రించింది. అది యానాం మనకిచ్చిన ఇనాం అని ఆ 4 కవులు ఒకేసారి పాటలాగా పాడారు. 2008లో చాలామంది కవిమిత్రులతో కాకినాడకు వెళ్ళి అక్కడి నుంచి యానాం వెళ్ళినప్పుడు, గోదావరి మీద బోటు షికార్కు వెళ్ళినప్పుడు నిజంగా జరిగిన ఒక సంఘటనతో ఇన్స్పైర్ అయిన సందర్భంగా